హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 3వ స్కందం 12వ అధ్యాయం 34వ శ్లోకం నుంచి 43వ శ్లోకం వరకు చర్చించుకుంటాము. ఇందులో ముఖ్యంగా వేదాలు, ఉపవేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, యజ్ఞాలు, వర్ణాలు, ఆశ్రమాలు ఇవన్నీ కూడా ఎలా బ్రహ్మ దేవుడు సృష్టించాడు అనే విషయాన్ని ఈరోజు మనం చర్చించుకుంటాము. సో చర్చ ఆరంభించే కన్నా ముందు మంగళాచరణం చేసుకుని ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యానామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూప్యశ్చ కృపా సింధూభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో 34వ శ్లోకం నుంచి చర్చ ఆరంభిద్దామంట.
కదాచిద్యాయత స్రష్టుర్ వేద ఆశంశతుర్ముఖాత్ కథం శ్రక్ష్యామహం లోకాన్ సమవేతాన్యతాపుర.
సో ఒకసారి బ్రహ్మదేవుడు ఆలోచిస్తుండగా ఎలా ఇంకా సృష్టి రచన ఎలాగైతే పోయిన రోజు నిన్న ముందు రోజు చేసిన విధంగా ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే 4 వేదాలు బ్రహ్మదేవుడి యొక్క 4 ముఖాల నుంచి ఆవిర్భవించాయి. సో ఈ విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పారన్నమాట. సో నెక్స్ట్ శ్లోకం చూద్దామంట.
చాతుర్హోత్రం కర్మతంత్రం ఉపవేదానయైస్సహ ధర్మస్య పాదైశ్చత్వారస్ తతైవాశ్రమ వృత్తయః.
సో ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ 4 రకాల ఏవైతే 4 విషయాలు వస్తువులు అవసరమో యజ్ఞాలు చేయడానికి అవన్నీ కూడా ఉత్పన్నమయ్యాయంట. సో ఎవరెవరు అంటే ఒకరు యజ్ఞం చేసే వ్యక్తి మరియు అంటే మంత్రాలు చదివే అతను, ఇంకా యజ్ఞంలో ఆహుతిలో వేయడానికి ఆఫర్ చేసే అతను, ఇంకా మరియు అగ్ని మరియు చేసే కార్యం ఇవన్నీ కూడా ఆవిర్భవించాయి బ్రహ్మదేవుడి యొక్క ముఖాల నుంచి. అంతేకాకుండా ఇంకా 4 రకాల ధర్మానికి 4 పాదాలు ఇక్కడ ఇచ్చారు కదా.
ధర్మస్య పాదాస్ చత్వారస్,
4 ధర్మపాదాలు కూడా ఆవిర్భవించాయంట. అవేంటో కూడా మనం చూస్తాము. బేసికలీ సత్యం, దయా, తపస్సౌచం ముందు కూడా ఒకసారి చదువుకున్నాం 1వ స్కందంలో, అదే విషయాలు ఇక్కడ ఇచ్చారు. సో దాని సృష్టి కూడా జరుగుతుంది. ఇంకా అలాగే వర్ణాశ్రమ ధర్మాల సృష్టి కూడా జరుగుతుంది అని ఇచ్చారు అన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క వేదాల సృష్టి, యజ్ఞాల సృష్టి, యజ్ఞాలు కావాల్సిన యజ్ఞాలకు చేయడానికి కావాల్సిన వ్యక్తి, ప్రాసెస్సు మరియు మంత్రాలు కానీ, లేకపోతే ఇప్పుడు ధర్మ పాదాలు కానీ, నాలుగు పాదాలు సత్యం, ధర్మ, తప, శౌచం, వర్ణాలు, ఆశ్రమాలు, వాటికి వారి వారి కర్తవ్యాలు, ఇవన్నీ కూడా సృష్టించారు. ఎవరు ఏ కర్తవ్యం చేయాలి, ఎవరు ఎలా చేయాలి, ఏ ధర్మాన్ని ఎలా అనుసరించాలి, ఏ వ్యక్తి. సో ఇన్ని గణము బ్రహ్మదేవుడు సృష్టించింది ఎవరికి, ఎవరి కోసం? పశువుల కోసమో పక్షుల కోసం మాత్రం కాదు, తప్పకుండా మనుషుల కోసమే. సో ఇలా ఎవరైతే ఇవన్నీ ధర్మాలని వేదశాస్త్రాల అనుసారంగా వారు అనుసరిస్తారో వారి జీవితంలో, వారి జీవితాన్ని ఇలా వేదశాస్త్రాల అనుసారంగా జీవిస్తారో వారిని ఆర్యన్ అంటారు. అంటే ఒక సభ్యత సంస్కృతి చెందిన వ్యక్తిగా గుర్తించబడతారు. మన వేదిక సంస్కృతిని ఆచరించే వాళ్ళని ఆర్యన్ అంటారన్నమాట. అంతేకాని పొరుగు దేశం నుంచి ఎక్కడి నుంచో ఇక్కడ వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళని ఆర్యన్ అన్నారు. సో ఒకటి స్కూళ్ళల్లో కాలేజీలో చదివిస్తారన్నమాట ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అని. అది తప్పు థియరీ, అది కాల్పనికమైన థియరీ, మనో చింతనతో తయారు చేసిన ఒక కల్పితమైన కట్టుకథ అన్నమాట. బయట నుంచి ఎవరో వచ్చారంట, ఈ భారతదేశంలోకి ప్రవేశించి ఇక్కడ పైన ఉన్న వాళ్ళందరినీ కిందికి తోసేశారంట. సో వారిని ఆర్యన్స్ అంటారంట. అది ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అని అలా నేర్పిస్తూ ఉంటారు. అవి కావు. ఇక్కడ మనకి రామాయణంలో కానీ, భాగవతంలో కానీ, భగవద్గీతలో, మహాభారతంలో కానీ మనం చర్చించుకుంటాం. కృష్ణుడు కూడా అంటాడు అర్జున్కి, అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. ఓ అర్జున, నువ్వు ఈ విధంగా యుద్ధం చెయ్యను నేను అని అంటున్నావే, అంటే నువ్వు నీ క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించను అని అంటున్నావే, ఇది అనార్యుడిగా నువ్వు వ్యవహరిస్తున్నావు. ఎందుకంటే ఆర్యుడు అంటే ఎవరైతే వేదశాస్త్ర అనుసారంగా నీ ధర్మము, క్షత్రియ ధర్మాన్ని నీ వర్ణ ఆశ్రమ అనుసారంగా నువ్వు నిర్వర్తించాలి, భగవంతుడు సంతుష్టి కోసం నువ్వు ఈ పని చేయాలి, ధర్మాన్ని స్థాపించాలి క్షత్రియుడిగా, దానికోసం యుద్ధం చేయాలి, నువ్వు ఇలా యుద్ధం చేయనంటున్నావు, ఇది ఒక అనార్యుడు. ఎవరైతే వేదిక సంస్కృతి సభ్యత శాస్త్రాలని అనుసరించరో జీవితంలో ఆ విధంగా నువ్వు వ్యవహరిస్తున్నావు, దీనివల్ల నీకు ఏ లాభము, ఏ సుఖము కలగదు, ఏ ఉన్నతి నువ్వు సాధించవు అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. అక్కడ కూడా అనార్యలా నువ్వు వ్యవహరించద్దు అనే ఉద్దేశంతో అక్కడ అర్జునుడికి చెప్తాడు. సో మరి వీళ్ళు కనిపెట్టిన ఈ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అది మరి కొన్ని వందల సంవత్సరాల క్రితము, కొన్ని సంవత్సరాల క్రితం అవి జరిగాయని చెప్తారు. మరి మరి భగవద్గీత మాత్రం 5000 సంవత్సరాల క్రితమే కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు మరి. సో అంటే ఇది ఆర్యన్ అంటే ఇక్కడ మన వేదిక సంస్కృతిని అనుసరించేవారు, సభ్యత సంస్కృతి కలిగిన వారు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ ఆచరణాలు, ధర్మాలు, ఇంకా ఈ శాస్త్రాల్లో వచ్చిన విషయాలు, వృత్తులు, ఇవన్నీ కూడా మనుషులు పాటించడానికి అన్నమాట. సో అలా మనుషులకి, పశువులకి, పక్షులకి తేడా ఇదే అన్నమాట. మనుషులకి, పశువులకి జీవితంలో తేడా అంటే వాళ్ళు వేదశాస్త్రాలను అనుసరించలేరు, వాళ్ళకి అర్థం కావవి, వాళ్ళకంత చేతన కూడా లేదన్నమాట. కానీ మనిషికి పూర్ణ వికసితమైన చేతన ఉంది కనుక ఇవన్నీ అర్థం చేసుకుని పాటించుతాడు, దాని ద్వారా ఆయన ఉన్నతి సాధించి భగవద్ధామానికి చేరుకోగలడు అనే ఉద్దేశంతోనే ఇవన్నీ సృష్టించారు, ఇవన్నీ కూడా మనకి ఇచ్చారు. ఇప్పుడు విదురుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. విదుర ఉవాచ సవై విశ్వసృజామీషో వేదాదిన్ముఖతో సృజత్ యద్యద్యేనా సృజద్దేవస్ తన్మే బ్రూహి తపోధన. ఇక్కడ ఏమంటున్నారంటే విదురుడు, ఓ మహాముని ఋషి, ఎవరిదైతే నీది తపోబలమే నీది యొక్క ధనము, అటువంటి నువ్వు నాకు దయచేసి ఈ బ్రహ్మదేవుడు ఏ విధంగా ఈ యొక్క వేద జ్ఞానాన్ని, శాస్త్రాల్ని ఎవరే ఆయన ముఖం నుంచి ఏదైతే వచ్చిందో దాన్ని స్థాపించాడు. సో మైత్రేయ ఋషి చెప్తున్నారన్నమాట. మైత్రేయ ఉవాచ ఋగ్యజుస్సామథర్వాక్యాన్ వేదాన్ పూర్వాదిభిర్ముఖై శాస్త్రం నిజ్యం స్తుతి స్తోమం ప్రాయశ్చిత్తం వ్యదాత్ కృమాత్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఋగ్, యజుర్, సామ, అథర్వ, నాలుగు రకాల నాలుగు వేదాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడు యొక్క నాలుగు ముఖాల నుంచి వచ్చాయి. పూర్వం నుంచి స్టార్ట్ అయ్యి అంటే ఋగ్వేదం వచ్చేసి పూర్వముఖం అంటే ఈస్టర్న్ మౌత్ అనమాట. పూర్వపు అంటే మన పూర్వం దిక్కం దిక్కు ఉన్న ఈస్ట్ ఏమంటాం మనము, ఈశాన్యం అంటాము బేసికలీ. పూర్వం అంటే ఈస్ట్ అనమాట. సో తూర్పు, తూర్పు అంటాం కదా, ఓకే. సో తూర్పు దిశలో ఉన్న ముఖం నుంచి స్టార్ట్ అయ్యి అలా ఋగ్వేద ఇంకా నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాలు సృష్టించబడ్డాయి, ఆవిర్భవించాయి. ఇలాగే దానికి కావాల్సిన మంత్రాలు, దానికి ఎలా దాన్ని ప్రొనౌన్స్ చేయాలో, దాన్ని ఉచ్చరించాలో, ఇంకా కావాల్సిన ఎలా దాన్ని మనము మంత్రాన్ని ఉపయోగించాలో, ఇంకా దీనికి సంబంధించిన అన్ని విషయాలు, ఆధ్యాత్మిక కార్యాలు ఇవన్నీ కూడా ఎలా చేయాలో, వీటిని ఉపయోగించుకొని ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి అన్నీ సృష్టించబడ్డాయంట. సో వీటి గురించి ఇంకా మనకి 12వ స్కందంలో కూడా వస్తుందన్నమాట వివరణ. అక్కడ ఇంకా క్లియర్గా ఇచ్చారనమాట ఈ ఋగ్వేద అనేది, ఇంకా మంత్రాలు జపించే శాస్త్రాలు అనేవి తూర్పు ముఖం నుంచి వచ్చాయని. యజుర్వేదం ఇంకా ఈ యొక్క కార్యాలు ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా దక్షిణ ముఖం నుంచి వచ్చాయని. సామవేద ఇంకా ఈ ఎలా గానం చేయాలి శ్లోకాలని ఏ విధంగా అనేది, స్తుతి స్తోమం అంటే ఇక్కడ ఇచ్చారు కదా స్తుతి స్తోమం, సో అదొచ్చేసి వెస్టర్న్ పశ్చిమ లేదా పడమర ముఖం నుంచి వచ్చాయని. అథర్వవేద నుంచి అక్కడ బ్రహ్మదేవుడి యొక్క ఈ రకరకాల బ్రహ్మదేవుడి యొక్క కార్యాలు ఏవైతే చేస్తున్నారో ఎలా చేయాలనేది, ఇంకా ముఖ్యంగా రెమిడియల్ మెజర్స్ ప్రాయశ్చిత్తం ఇక్కడ ఇచ్చారు కదా, శాస్త్రం ఇజ్యం స్తుతి స్తోమం ప్రాయశ్చిత్తం. సో శాస్త్రం వచ్చేసి ఋగ్వేద శాస్త్రం వచ్చేసి ఇవన్నీ కూడా ఈస్టర్న్ మౌత్ నుంచి అలా, నెక్స్ట్ ఇజ్యం, నెక్స్ట్ స్తుతి స్తోమం, లాస్ట్ ప్రాయశ్చిత్తం అంటే ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఇవన్నీ కూడా అథర్వవేదలో ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ఉత్తర ముఖం నుంచి వచ్చాయంట. సో ఇలా సృష్టించబడ్డాయి. ఇంకా ఇవే కాకుండా ఇంకా ఉపవేదాలు కూడా ఉన్నాయన్నమాట. ఇది మెయిన్ ఫోర్ వేదాస్ కాకుండా ఇంకా ఉపవేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా వచ్చాయి. నెక్స్ట్ అవి ఇచ్చారు. ఆయుర్వేదం ధనుర్వేదం గాంధర్వం వేదమాత్మన స్థాపత్యాం చాశ్రజద్వేదం క్రమాత్ పూర్వాదిభిర్ముఖై. సో ఇంకా ఏం చెప్పారంటే ఇక్కడ ఆయన ధనుర్వేదం అంటే మిలిటరీ సైన్స్ అనుకోండి, ఆయుర్వేదం, ఆయుర్వేదం అంటే మెడికల్ సైన్స్, ఇంకా గంధర్వ వేదం, గంధర్వ అంటే మ్యూజికల్ ఆర్ట్, మ్యూజిక్ ఆర్ట్స్, ఆర్కిటెక్చరల్ సైన్స్, స్థాపత్యం. సో ఇవన్నీ కూడా ఉపవేదాలన్నీ కూడా సృష్టించబడ్డాయి ఒకటి తర్వాత ఒకటి స్టార్ట్ చేసుకొని. పూర్వాదిభిర్ముఖే, పూర్వాదిభిర్ అంటే పూర్వముఖం అంటే అదే మన ఈస్టర్న్ మౌత్ మొదలగు ముఖాల నుంచి, అంటే ఇక్కడ ప్రతి దగ్గర అంతేనమాట నాలుగు ముఖాల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. స్టార్టింగ్ ఇక్కడ పూర్వం నుంచి స్టార్ట్ అయ్యి అని చెప్పారు, అంటే ఈస్టర్న్ మౌత్ నుంచి ఆయుర్వేదం అలా స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇవన్నీ ద్వారా వేదాలు, ఉపవేదాలు ఇంకా చాలా చూస్తాం మనం. నెక్స్ట్ ఇతిహాసాలు, పురాణాలు, యజ్ఞాలు వాటి గురించి కూడా వస్తాయి. పాయింట్ ఏంటంటే వేదాల్లో సంపూర్ణ జ్ఞానం ఉంది, అన్ని విద్యలు భౌతికం ఆధ్యాత్మికం సంబంధించిన విషయాలన్నీ కూడా సంపూర్ణ జ్ఞానం వేదాల్లో ఉన్నాయి, అవునా. ఇప్పుడు మెడికల్ సైన్స్ అంటే మెడిసిన్, అవునా, ఆయుర్వేదం అంటే, మరియు ధనుర్వేదం అంటే మిలిటరీ, మిలిటరీ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్, ఆర్కిటెక్చరల్ సైన్స్, ఇంజనీరింగ్, ఆర్ట్స్, మ్యూజిక్ అన్నీ ఉన్నాయి చూసుకుంటే మనం. ప్రాయశ్చిత్తం, మెడికల్ మెజర్, రెమిడియల్ మెజర్స్ ఎలా అంటే ఏ తప్పు చేస్తుంది, ఏ శిక్ష, మనం ఎలా దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే బేసికల్లీ లా, ధర్మాలు అంటే లాస్, నియమాలు, ధర్మాలు, లా, ఆర్డర్ ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే మన శాస్త్రాల్లో అన్నీ ఉన్నాయి. హిస్టరీ, జియోగ్రఫీ అన్నీ కూడా ఉంటాయి, మనం పురాణాల్లో చదువుకుంటాం. ఇప్పుడు చదివేదంతా హిస్టరీయే మనం ఒక విధంగా చెప్పాలంటే. ఒకప్పుడు ఇలా జరిగింది సృష్టి అనేది హిస్టరీ, అవునా. హిస్టరీ అంటే పురాణ, పురాణ అంటేనే హిస్టరీ, పూర్వపు కాలంలో జరిగింది, అవునా. సో అదే చెప్తున్నారనమాట. సో అందుకని మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి మన వేదాల్లో సంపూర్ణ జ్ఞానం ఉందని. అందుకే మనం వేదాలు చదవడం ద్వారా ఆధ్యాత్మికం, భౌతికం అన్ని జ్ఞానాలు మనకు వచ్చేస్తాయన్నమాట. ఇతిహాస పురాణాని పంచమం వేదమీశ్వర సర్వేభ్య ఏవ వక్త్రేభ్య ససర్జే సర్వదర్శన. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే పంచమ వేదం, ఇక్కడ చూడండి పంచమం వేదం, ఇతిహాస పురాణాన్ని పంచమం వేదం ఈశ్వర, ఇక్కడ ఇది పంచమ వేదంగా గుర్తించారు. ఏటిని? పురాణాలని ఇతిహాసాలని కలుపుకొని పంచమ వేదంగా గుర్తించారు. అంటే ఇప్పుడు మన భాగవతం చదివే భాగవతం కూడా ఇది పంచమ వేదం అన్నమాట. సో వీటన్నిటినీ కూడా మళ్ళీ బ్రహ్మదేవుడి యొక్క ముఖాల నుంచే ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయన్నమాట. సో ఇందులో మనకి తెలిసింది ఏంటంటే, బ్రహ్మదేవుడు ఎవరైతే అతీతం అంటే గతంలో జరిగిందంతా, వర్తమానం అంటే ఇప్పుడు జరిగేదంతా, భవిష్యత్తులో జరగబోయేది అన్ని విషయాలు కూడా ఈ పురాణాల్లో ఇతిహాసాల్లో వర్ణించేశారంట. అవునా? మనం చూస్తాం కదా భాగవతంలో కూడా కలియుగంలో బుద్ధావతారం వస్తుందని, మరియు తర్వాత కల్కి అవతారం కూడా రాబోతున్న విషయం, కలియుగంలో మనుషులు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు, వారి యొక్క చేసే కార్యక్రమాలు అన్నీ కూడా విస్తృతంగా భాగవతంలో వర్ణించబడ్డాయి. ఇది రచించింది ఎప్పుడు? కలియుగం ఆరంభంలో. ఇంకా భాగవతం అనేది సనాతన కాలం నుంచి వస్తుంది. సో ఈ విధంగా మనం చూసుకుంటే, అంటే కలియుగంలో ముందు కాలంలో ఏం జరగబోతున్నాయి, భగవంతుడు ఏ అవతారం రాబోతుంది అది కూడా రాసేశారు. సో ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, అందుకే మన బ్రహ్మదేవుడికి ఇలా ఎంతో జ్ఞానం ఉందనే విషయం కూడా తెలుసు. ఎందుకంటే ఆయన చూస్తున్నారు కూడా ఎన్నో, ప్రతిరోజు భగవంతుడు ఎలా అవతారాలు తీసుకుంటున్నారు, ఎన్నో కలియుగాలు చూసేశారు ఆయన ఆల్రెడీ. సో కాబట్టి ఆయనకి అంత జ్ఞానం కూడా ఉంది, నెక్స్ట్ భవిష్యత్తులో కూడా ఏం జరిగిపోతుందో అన్ని రాయగలుగుతున్నారు. అంతా బ్రహ్మదేవుడికి అంత భగవంతుడి కృప వలన ఇవన్నీ సాధించారు. సో ముఖ్యంగా బేసికల్లీ, సో ఇక్కడ మనకి హిస్టరీ పురాణాల్లో మనం చదువుకునే పురాణాల్లో, ఇప్పుడు మీరు స్కూల్లో కాలేజీలో చదివే హిస్టరీలో ఒక 100 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం, 500 సంవత్సరాల క్రితం మహా అంటే అలా జరిగిన విషయాల గురించి చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి అంత మాత్రమే తెలుసు, అంత మాత్రమే రికార్డ్స్ మెయింటైన్ చేయగలిగారు. ఇంకా దానికన్నా పురాతనమైన విషయాలు సరిగ్గా తెలియవు వాళ్ళకి, వివరాలు లేవు వాళ్ళ దగ్గర. కానీ అవన్నీ మనకు పురాణాల్లో ఉన్నాయి. ఓన్లీ ఈ యొక్క 100 200 కాదు, ఈ కలియుగం అంటే 5000 సంవత్సరాలు. అంతేగా దానికన్నా ముందు త్రేతాయుగం, దానికన్నా ముందు ద్వాపరయుగం, దానికన్నా ముందు సత్యయుగం, ఇందులో జరిగిన అన్ని విషయాలు కూడా, సత్య త్రేత ద్వాపర కలియుగాలు ఏం జరిగిందో, ఇది ఒక్క దివ్యయుగం అవునా, ఇటువంటి ఇంకా ఎన్నో దివ్యయుగాలు ఉన్నాయి, 1000 దివ్యయుగాలు బ్రహ్మదేవుళ్ళు, వాటన్ని విషయాలు, అందులో ఎన్నో విషయాలు జరిగిన ఎన్నో సందర్భాలు, ఎన్నో కథలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అలా ఓన్లీ ఒక రోజులో జరిగినవి కాదు, ఇంకా రోజులు ఇంకో కల్పల్లో జరిగిన విషయాలు కూడా మనకు పురాణాల్లో ఇతిహాసాల్లో ఉన్నాయి. సో మన హిస్టరీ చాలా రిచ్, అందుకని మన పురాణాల్లో ఉన్న హిస్టరీ చాలా యాక్చువల్లీ చాలా పెద్దది, విస్తృతంగా ఉందన్నమాట. అందుకని పుస్తకాలు ఉన్నాయి, శాస్త్రాలు అవునా. సో నెక్స్ట్ చూద్దామంట, షోడశ్యుక్తౌ పూర్వవక్త్రాత్ పురీషీ అగ్నిస్తుతావత్ ఆప్తోర్యామాతిరాత్రౌ చ వాజపేయం సగోసవం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంకా రకరకాల యజ్ఞాలు కూడా బ్రహ్మదేవుడి యొక్క ఈస్టర్న్ మౌత్ నుంచి ఆరంభించుకొని పూర్వపు ముఖం, తూర్పున ఉన్న ముఖం నుంచి ఆరంభించుకొని అన్ని ముఖాల నుంచి వచ్చాయన్నమాట. ఇక్కడ ఉన్న యజ్ఞాలు, ఫైర్ సాక్రిఫైసెస్, అగ్ని యజ్ఞాలన్నీ కూడా రకరకాలు ఉన్నాయి. షోడశి, ఉక్త, పురీషి, అగ్నిష్టోమ, ఆప్తోర్యామ, అతిరాత్ర, వాజ్పేయ, గోసవ, ఇలా ఎన్నో ఇవన్నీ కూడా ఆవిర్భవించాయని రాశారు. ఇంకా ఏమి చూద్దామంట నెక్స్ట్,
విద్యాదానం తపస్సత్యం ధర్మస్యేతి పదాని చ ఆశ్రమాంశ యథాసంఖ్యం అసృజత్ సహ వృత్తిభిః. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే,
విద్య అవునా, విద్య అంటే ఎడ్యుకేషన్. ఇప్పుడు ఇక్కడ మనకు ముఖ్యంగా మనం చదువుకునేది ఇప్పుడు వర్ణాల గురించి, ఆశ్రమాల యొక్క సృష్టి, వారి వృత్తుల గురించి, వాళ్ళు చేసే కార్యాల గురించి. సో ఇక్కడ మనం నెక్స్ట్ 3 శ్లోకాల్లో చర్చించుకుంటాం, 41, 42, 43లో. సో ఇప్పుడు 41 చర్చించుకుంటున్నాం. సో విద్య, దానం, తప, సత్యం ఇక్కడ ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇవి 4 ధర్మ యొక్క పాదాలు ఇక్కడ రాశారు. ధర్మస్యేతి పాదాని, ఇంకో దగ్గర మనం సత్యం, దయా, తప, శౌచం అని చదువుకున్నాం. ఇక్కడ కూడా సత్యం, దయా, తప ఇచ్చారు, శౌచం ప్లేస్లో విద్య ఉంది. అంతే కదా, విద్య వల్లనే శౌచం అవుతుంది. అంటే అసలైన క్లీన్లీనెస్ అంటే ఎక్స్టర్నల్, ఇంటర్నల్ అవునా, శుద్ధమైన చేతన, అసలైన మంచి జ్ఞానంతో శుద్ధమైన జ్ఞానంతో ఉన్న చేతన. మరియు మనకు ఆ విద్యా దానం ద్వారానే మనకు తెలుస్తుంది అరే మనం శుభ్రంగా ఉంచుకోవాలని ప్రతిరోజు స్నానం చేసుకుంటాం. ఎవరో మాకు చెప్పారు, చిన్నప్పటి నుంచి నేర్పించారు, అందుకే మనం డైలీ స్నానం చేస్తున్నాం. సో బయట నుంచి పరిశుభ్రత పాటించడం అన్ని విధాలుగా, లోపల నుంచి కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం మన చేతనని, అది మనకు విద్యంతో మనకి దక్కుతుంది అన్నమాట. అందుకే ఆ విధంగా చూసుకుంటే మనం విద్యను కూడా ధర్మపాదంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇవి నాలుగు కూడా ముఖ్యంగా నాలుగు వర్ణాల్లో, నాలుగు ఆశ్రమాల్లో ఉంటారు కదా జనాలు. ఇప్పుడు ఇందులో ముఖ్యంగా నాలుగు ఆశ్రమాల్లో ఉన్నవారికి ఆశ్రమాశ్చ యథా సాంఖ్యం, ఇప్పుడు నాలుగు ఆశ్రమాల్లో ఉన్నవారికి నాలుగు ముఖ్యంగా ఇచ్చారన్నమాట. అంటే ఇప్పుడు బ్రహ్మచర్య మొదటి ఆశ్రమం, మన జీవితంలో మొదటి భాగంలో బ్రహ్మచర్యను పాటిస్తాం. సో స్టూడెంట్ లైఫ్ అంటాం. స్టూడెంట్ లైఫ్ అంటే బ్రహ్మచర్య పాటించేటప్పుడు మొదటి భాగంలో జీవితంలో స్టూడెంట్ లైఫ్ అంటే ఏముంటుంది, చదువుకుంటారు స్టూడెంట్స్, అవునా? విద్య అవునా? అందుకనే విద్య, స్టూడెంట్స్ విద్యను గ్రహించడం అది ముఖ్యమైనది అన్నమాట. ధర్మాన్ని, నాలుగు ధర్మాలే ధర్మపాదాలు, కానీ ఇందులో ఎక్కువగా ముఖ్యంగా అనుసరించేది ఒక్కొక్క వర్గంలో ఒక్కొక్క జీవ స్థాయిలో ఉన్నవారు ఒక్కొక్క దాన్ని ఎక్కువగా ఆచరిస్తారు. అందులో స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు ఎక్కువగా మనం విద్య నేర్చుకుంటాం, అంతేకాని అప్పుడు దానికి కావాల్సిన తపస్య, కొంచెం దానము, అవన్నీ సత్యము అవన్నీ కూడా నేర్చుకుంటాం తెలుసుకుంటాం, కానీ ముఖ్యంగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది విద్య. దాని తర్వాత గృహస్థ జీవితంలో అప్పుడు అక్కడ ఇంద్రియాలను భోగించడానికి, రకరకాల కర్మలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ దాంతోపాటు ఒక మంచి చేతన, ఒక దానం చేయాలనే చేతనతో చేయాలి అవన్నీ. సో మనం సరిగ్గా దానం చేయాలి. సో ఈ గృహస్థ జీవితంలో ఉన్నవారే దానం చేయగలరు, ఈ దానం, ఈ ధర్మాన్ని సరిగ్గా పాటించగలరు. దీని ద్వారా సరైన చేతన కూడా ఉంటుంది అన్నమాట వాళ్ళకి. సో ఈ దానం అనేది గృహస్థులు చేస్తారు ముఖ్యంగా, ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళు సంపాదించట్లేదు, ఇంకా నెక్స్ట్ వచ్చి రిటైర్డ్ వాళ్ళు, వానప్రస్థులు, వాళ్ళు కూడా సంపాదన ఏం లేదు వాళ్ళది, మళ్ళీ లాస్ట్ వచ్చేసి సన్యాసులు, వాళ్ళు కూడా ఏం సంపాదించరు కనుక, సంపాదించేది గృహస్థులు కనుక వారు దానం చేయగలరు, వాళ్ళకి దానం చేయాలని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా పాటించేది వానప్రస్థులు తపస్య. ఇప్పుడు రకరకాల భౌతిక బంధనాల్లో ఎన్నో రోజులు గృహస్థ జీవితంలో జీవించిన తర్వాత ఇప్పుడు మనం దాన్ని త్యాగం చేసి ఇప్పుడు మళ్ళీ సింపుల్, ఇంకా అన్ని సదుపాయాలని, బంధనాలని అవన్నిటి నుంచి బయటకు వచ్చి సంపూర్ణంగా ఇప్పుడు భగవత్ చింతన చేసుకోవడానికి ప్రయత్నించడం అదొక తపస్య అన్నమాట. చాలామంది అలా ఎన్నో రోజులు సాంసారిక జీవితంలోని దానిలో బందీ అయిపోయి, దానికి ఆసక్తి అయిపోయి, చచ్చిపోయే వరకు కూడా ఇంకా మునిమనవాడు పెళ్లి చూసుకోవాలి, మా బిజినెస్ ఇంకా ఏమవుతుంది అని చచ్చిపోయే సమయంలో కూడా ఆ టెన్షన్లోనే చచ్చిపోతారు. అటువంటి జీవితం జీవించకూడదు. ఒక సమయం వచ్చినప్పుడు వానప్రస్థ అనేది రిటైర్డ్ లైఫ్ తీసుకోవాలన్నమాట. సో తీసుకొని అప్పుడు ఇంకా ఇంట్లో జరిగే ప్రతి విషయంలో తలదూర్చి, ప్రతిదానికి, ప్రతి దాంట్లో గొడవల్లో, వీటిల్లోనే మన ఏజ్ వచ్చిన తర్వాత ఎలా వ్యవహరించాలి ఒక ఏజ్తో పాటు అనే విషయాన్ని మనము మహాభారతం, మన పురాణాల ఇతిహాసాల నుంచి నేర్చుకోవచ్చు. కుంతీదేవి ఒక మంచి ఉదాహరణ అన్నమాట. సో అలా, సో సమయానుసారంగా మనం మన బాధ్యతలను అర్థం చేసుకుని, ఇప్పుడు నేను ఎక్కువగా నేను ఫోకస్ చేయాల్సింది ఇప్పుడు ఆధ్యాత్మికం పైన, భక్తి పైన. ఇప్పుడు మెల్లిమెల్లిగా సరే నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, పిల్లలు, కోడళ్ళు, కొడుకులు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారు. ప్రతి దాంట్లో నేను తలదూర్చి వాళ్ళని ఇరిటేట్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితం గురించి, ఇక వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు నా దగ్గర నుంచి మార్గదర్శనం తీసుకుంటారు ఇప్పుడు, కానీ ఇప్పుడు నా ముఖ్యమైన ఫోకస్ ఎక్కువగా నా ఆధ్యాత్మిక జీవితం గురించి. ఎలా నేను ఇప్పుడు మరి కొన్ని రోజుల తర్వాత చనిపోతాను, ఇంకా వృద్ధాప్యం వచ్చేస్తుంది. సో వృద్ధాప్యం వచ్చేసింది, సో ఇంకా ఎక్కువ రోజులు లేవు మనకి. సో ఇప్పుడు మరి ప్రిపేర్ చేసుకోవాలి మనం, దానికి కావాల్సిన తపస్సు చేయాలన్నమాట. అంటే మనం ఇప్పుడు ఆసక్తి ఉంది మనకి ప్రతి దానిలో, ఇంకా మనం బిజినెస్ కానీ, జాబ్ కానీ, ఇంకా ఇంట్లో ప్రతి ఫ్యామిలీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉంది, ప్రతి దాంట్లో తల ఉద్దుర్చాలి, ప్రతి దాంట్లో చేపెట్టాలనే ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఆసక్తిని తగ్గించుకోవడం స్టార్ట్ చేయాలి. అందుకనే అవన్నిటి కూడా బాధ్యతల్ని వాళ్ళకి అప్పచెప్పేసేయాలి. అప్పచెప్పడం అంటే ఏంటి, ఇంక వాళ్ళు చేసుకునేవాళ్ళనమాట, అది మెయిన్ అప్పచెప్పడం అంటే. ఇంకా వాళ్ళని ఎవరిని ఏమి చేయనీయకుండా మీరే చేస్తున్నారనుకోండి, ఇది మంచి పద్ధతి కాదు. ఆసక్తిని తగ్గించుకొని ఇప్పుడు ఫోకస్, ఇంకా బాగా జపము, ధ్యానము, తపస్సు, ఇంకా ఆధ్యాత్మిక చింతన, అధ్యయనము, శ్రవణము, కీర్తనము, ఇది పెంచుకోవాలన్నమాట మనం. ఇది ఈ ట్రాన్సిషన్ ఫేస్ అన్నమాట. సో దీనికోసం తీర్థయాత్రలు చేయడం, దీనికోసం భక్తుల సత్సంగాల్లో ప్రోగ్రామ్స్లో అటెండ్ అవ్వడం, ఇవన్నీ ప్రారంభించాలి మనం. సో అప్పుడు అది మన జీవితానికి కూడా, వానప్రస్థుల జీవితానికి కూడా చాలా మంచిదన్నమాట. సో అలా రిటైర్ అవుతూ మెల్లిగా మన మెటరల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ నుంచి రిటైర్ అయ్యి మెల్లిగా మన బాధ్యతలన్నీ కంప్లీట్ చేసుకొని అప్పచెప్పేసి మెల్లిగా టర్న్ అవ్వడం. దాని తర్వాత లాస్ట్కి సో ఈ వానప్రస్థ లైఫ్లో ఎక్కువ తపస్సు అనేది ఉంటుంది. ఎందుకంటే ఆసక్తులను వదులుకొని ఇప్పుడు భగవంతుడి పైన ధ్యానం చేయడం కొంచెం కష్టం ఉండొచ్చు, కానీ మళ్ళీ ధ్యానం చేసి నేర్చుకొని మళ్ళీ శాస్త్రాధ్యయనం అన్నీ చేయాలి, సత్యాన్ని నేర్చుకోవాలి, అసలు పరమ సత్యం గురించి చర్చించుకోవాలి. దాని తర్వాత లాస్ట్ ఇప్పుడు అంత మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత అన్నీ తెలుసుకున్నాము, చిన్నప్పుడు విద్య అయిపోయింది, అనుభవించాము గృహస్థ జీవితంలో, ఇప్పుడు దాన్ని త్యాగం కూడా చేసేసాము, తపస్సు చేసాము ఎంతో. సో ఇదంతా ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, సత్యము, పరమ సత్యం గురించి తెలుసుకున్నాము, దీన్ని ప్రచారం చేయాలి. అది లాస్ట్ స్టేజ్ తప ప్రచారం. ముఖ్యంగా ప్రచారం ఆ సమయంలో అదే మెయిన్ లక్ష్యంగా సన్యాసులు ప్రచార కార్యక్రమంలోనే వాళ్ళు భ్రమణ చేస్తూ ఉంటారు, ఎన్నో చోట్ల ప్రయాణిస్తూ ఉంటారు సన్యాసులు. ఎందుకు? వాళ్ళకేదో తిరగాలనే పెద్ద వాళ్ళకేమి ఆసక్తి కాదు, ప్రచార కార్యక్రమం కోసం, ప్రచారం చేయడం కోసం అనేసి వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు ఎన్నో చోట్లకి. సో ఇది లాస్ట్ స్టేజ్లో పరం సత్యం గురించి ప్రచారం చేయడం అన్నమాట. ఈ విధంగా ఇక్కడ నాలుగు ఆశ్రమాలు ఇచ్చారు, అలాగే నాలుగు వర్ణాలు ఉన్నాయి, వారికి కూడా నాలుగు వృత్తులు ఉన్నాయి, అవునా? వీటన్నిటినీ కూడా ప్రభుపాల్ సారీ బ్రహ్మదేవుడు సృష్టించారనమాట. సో వాటి గురించి ఇంకా మనకి డీటెయిల్గా మనకి ఇంకా నెక్స్ట్ శ్లోకాల్లో కూడా ఇచ్చారు, కొద్దిగా మనం చూద్దామంట. సో నాలుగు ఆశ్రమాల గురించి అయితే ఇక్కడ చెప్పేశారు. ఇప్పుడు నాలుగు రకాల బ్రహ్మచారుల గురించి, నాలుగు రకాల గృహస్థుల గురించి, నాలుగు రకాల వనప్రస్థుల గురించి, నాలుగు రకాల సన్యాసుల గురించి 42, 43లో ఇస్తారు. సో ఇందులో ముఖ్యంగా నాలుగు రకాల బ్రహ్మచారులు మరియు నాలుగు రకాల వానప్రస్థుల గురించి ఇచ్చారు ఇక్కడ. సారీ, బ్రహ్మచారులు, నాలుగు రకాల గృహస్థుల గురించి ఇచ్చారు. సావిత్రం ప్రాజపత్యం చ బ్రాహ్మం చాత బృహత్తత వార్తా సంచయశాలీన శిలోంచ ఇతి వైగృహే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సావిత్రం ప్రాజపత్యం బ్రాహ్మం చాత బృహత్తత. సో ఇక్కడ నాలుగు రకాలు ఉన్నాయంట బ్రహ్మచారిలో కూడా, నాలుగు రకాల బ్రహ్మచర్యం ఉంది. సో ముఖ్యంగా బ్రహ్మచర్యం అనేది మొదట అందరూ పాటించవలసిన స్టేజ్ అన్నమాట. గురుకులంలో అందరూ కూడా చిన్నప్పటి నుంచి బాలకులు వాళ్ళు వెళ్తారు, బ్రహ్మచర్యం ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ద్వారా ఏంటంటే వాళ్ళు బాగా విద్యాభ్యాసం చేయగలరు. అలా వారు నేర్చుకున్న తర్వాత, యవ్వన వయసుకు వచ్చిన తర్వాత ఏమాత్రం డిస్ట్రాక్షన్ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా సంపూర్ణంగా మంచిగా విద్యాభ్యాసం అంతా అయిపోయిన తర్వాత, ఒకవేళ వాళ్ళు బ్రహ్మచారిగా ఇంకా జీవితం కొనసాగించగలిగితే వాళ్ళు అదే జీవితంలో ఇంకా బ్రహ్మచారిగా కొనసాగిస్తూ ముందుకెళ్ళిపోతారన్నమాట. లేదంటే వాళ్ళు ఇంకా మా బ్రహ్మచారి జీవితం కొనసాగించలేము, వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళు గృహస్థులుగా మారి, గృహస్థులుగా జీవించి తర్వాత వానప్రస్థ తీసుకుని తర్వాత సన్యాసం తీసుకుంటారు. కొంతమంది మాత్రం డైరెక్ట్గా బ్రహ్మచారి నుంచి సన్యాసం తీసుకొని సన్యాసాన్ని పాటిస్తారు. ఆ వారిని నైష్టిక బ్రహ్మచారి అంటారు. అలాంటి వారిలో ఒక మంచి ఉదాహరణ ప్రభుపాల ద్వారా చెప్తున్నారు మా గురుదేవులు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఆయన ఉదాహరణ ఇక్కడ ప్రభుపాల ద్వారా మనకి ఇచ్చారన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ ఇచ్చారన్నమాట. సో ముఖ్యంగా ఇక్కడ నాలుగు రకాల బ్రహ్మచారులు ఉన్నారు, సావిత్ర, ప్రాజపత్య, బ్రాహ్మణ, బృహత్. అలాగే నాలుగు రకాల గృహస్థుల గురించి కూడా ఇచ్చారన్నమాట. వీళ్ళందరూ కూడా ఎంతో సులువైన పద్ధతిలో వారి యొక్క జీవన ఆధారాన్ని, కింద పడిన ధాన్యాలు ఫలాలను తీసుకొని, లేకపోతే ఇలా కొన్ని పద్ధతుల ద్వారా వారు గృహస్థులు వారి జీవితాన్ని జీవిస్తారని ఇచ్చారు. సో ఈ విధంగా ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా మనకి తర్వాత వస్తాయి వేరే 12వ స్కందంలో, అప్పుడు చూద్దామంట. సో ఇప్పుడు లాస్ట్ది నాలుగు రకాల వానప్రస్థులు సన్యాసుల గురించి పేర్లు ఇచ్చారు, చూద్దామంట. వైకానస వాలకిల్యో దుంబారా ఫేన పావనే న్యాసే కూటీచక పూర్వం బహ్వోదోహం సనిష్క్రియో. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రిటైర్డ్ లైఫ్, ఇప్పుడు వానప్రస్థ జీవితంలో నాలుగు రకాలు ఉన్నాయన్నమాట. వైకానస వాలకిల్య ఔదుంబరాస్ ఫేనపాస్. చిన్న చిన్న వేరియేషన్ ఉంది కానీ అందరిది లక్ష్యం ఒకటే. అలాగే నాలుగు రకాల సన్యాసులు ఉన్నారు, కూటిచకాస్, బహువోద, హంస, నిష్క్రియ. సో వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడి నుంచే ఇవన్నీ కూడా ఉత్పన్నమయ్యాయన్నమాట. సో ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది కొత్తగా సమాజంలో కొన్ని సంవత్సరాల క్రితమో, కొన్ని వందల సంవత్సరాల క్రితమో కొంతమంది మనుషులు సృష్టించినవి కావు. ఇది సనాతన కాలం నుంచి వస్తుంది, బ్రహ్మదేవుడు సృష్టించారు, ముందు నుంచి కూడా ఉంది. సో సృష్టి ఆరంభం నుంచి సృష్టితో పాటు ఈ వర్ణాశ్రమ ధర్మం మనుషుల కోసం అనేది భగవంతుడు బ్రహ్మదేవుడి ద్వారా సృష్టించారనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుంటాం, తెలుసుకుంటాం. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఖండిస్తే, బయట ఎవరైనా మీరు వింటే ఇలా వర్ణాలని కానీ ఆశ్రమాలని కానీ ఇదంతా ఎవరో మనుషులు సృష్టించింది అని, అది తప్పు అన్నమాట. ఆ విషయం మనం అర్థం చేసుకోలేదు. భగవంతుడే బ్రహ్మదేవుడి ద్వారా అన్ని సృష్టించారు, అవునా? భగవంతుడు స్వయంగా గీతలో అంటాడు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం. సో భగవంతుడే అన్నీ సృష్టించారు, బ్రహ్మదేవుడిని ఆయనే సృష్టించారు, ఆయన ద్వారా ఇవన్నీ సృష్టిస్తున్నారు. సో కొన్ని డైరెక్ట్గా చేస్తారు, కొన్ని ఇండైరెక్ట్గా ఇంకో ద్వారా చేస్తారు, ఎందుకంటే అల్టిమేట్గా కృష్ణుడే రెస్పాన్సిబుల్, కారణం ఆయనే. ఎందుకు అంటే ఒకవేళ బ్రహ్మదేవుడు సరైన వ్యక్తి, ఒక సరైన జీవాత్మ, బ్రహ్మదేవుడిగా యోగ్యత ఎవరికి లేదనుకోండి, భగవంతుడు స్వయంగా బ్రహ్మదేవుడు అయిపోతాడు. ఆ విషయాలు కూడా మనం చూస్తాం తర్వాత. సో ఇదన్నమాట ఈరోజు చర్చ విషయం. వేదాలు, యజ్ఞాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపవేదాలు, వర్ణాలు, ఆశ్రమాలు ఇవన్నీ కూడా ఎలా సృష్టించబడ్డాయి అనేవి చూసాం మనం ఈరోజు. సో ఈరోజు ఇక్కడే ముగిద్దాము. చాలా చాలా ధన్యవాదాలు అందరికీ. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి జయ. గ్రంథరాజ్ శ్రీమద్భాగవతంకి జయ. సమవేత గౌరవభక్త వృందికి జయ. నితాయ్ గౌర్ సితనాథ్ ప్రేమనంది. హరి హరి బోల్.